చెప్పలేదు. ఆ గురువు అగ్నిద్యోతనుడు. ఆవిడికి చిన్నప్పటి నుంచి భాష పాండిత్యం అన్నీ నేర్పిన మహాత్ముడు, వాళ్ళకి కుల పురోహితుడు అగ్నిద్యోతనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడిని పిలిచి, మహాత్మా, నన్ను బాల్యం నుంచి పెంచి పెద్ద చేసావు, విద్యాబుద్ధులు నేర్పావు, నా పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే, నువ్వే గురువువి, నువ్వే దైవానివి, తల్లి తండ్రి నువ్వే నాకు, అందువల్ల నన్ను రక్షించు. నా సోదరుడు నీచుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు నన్ను, ఆ నీచ వివాహం జరగకూడదు, మహాత్ముడైన కృష్ణుడితో నా పెళ్లి జరగాలి, ఈ పని నువ్వు చేసి పెట్టాలి, ఎలా చెయ్యాలి అని నువ్వు అనుకుంటావేమో సలహా చెబుతావి నువ్వు. ఈ క్షణమే దారి ఖర్చులు తీసుకుని నువ్వు ఈ విదర్భం నుంచి ద్వారకా నగరానికి వెళ్ళు, శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళు, నా గురించి ఆయనకి వర్ణించి చెప్పు, నేను ఆయననే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నానని, ఆమెకు నాకు వివాహం కాకపోతే ఆమె ఉండలేదు నువ్వు ఉండలేవని ఆయనకి నచ్చ చెప్పు, మీ ఇద్దరు ఈడు దూడని చెప్పు. కృష్ణ, రుక్మిణీదేవి నీతో పెళ్లి కాకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటోందని కూడా చెప్పు. అది వినగానే కృష్ణుడి మనస్సు కరిగిపోతుంది, ఆయన ఖచ్చితంగా వస్తాడు, మా ఇద్దరికీ పెళ్ళవుతుంది. గురువుగారు, నువ్వు మా ఇద్దరికీ పెళ్లి చేసావంటే మేము శాశ్వతంగా నీకు రుణపడి ఉంటాం, కృతజ్ఞులమై ఉంటాం. గురువు శిష్యుల మీద వాత్సల్యం చూపించడం గురువు కర్తవ్యం, శిష్యులు గురువుని గౌరవించడం అది వాళ్ళ ధర్మం, నేను నిన్ను మనస్సులో పెట్టి పూజిస్తాను అని దాంతోపాటు ఆకుండా కొన్ని రహస్యమైన మాటలు చెప్పింది. ఈ మాటలు మాత్రం ఏకాంతంగా ఉన్నప్పుడు కృష్ణుడికి చెప్పాలి, అందరూ ఉండగా చెప్పకూడదు సుమా, ఎందుకంటే ఇది ప్రేమ సందేశం, అందరూ వింటూ ఉండగా చెబితే బాగుండదు. కృష్ణుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పు. నువ్వు అడగచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నన్ను కృష్ణుడికి ఇచ్చి చెయ్యి అని కోరవచ్చు కదా, అలా కోరితే మీ తండ్రి నీవు కోరుకున్న పెళ్లి చేస్తాడు కదా అని నీవు భావిస్తావేమో. ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పినా అది దండగా, ఎందుకో తెలుసా, అయ్యా కొడుకు విచారములయ్యయు వారం పదాలడు, అటు కాకుండా నెయ్య మెరిగించి చీరుము, చయ్యన నిజ సేవకానుసారి సౌరిన్. మా నాన్న మా పెద్దన్నయ్య చేతిలో కీలుబొమ్మ, ఇంటికి పెద్ద కొడుకు చేతిలో పూర్వకాలంలో తల్లిదండ్రులు కొంచెం కీలుబొమ్మల్లాగే ఉండేవారు పూర్వకాలంలో. మా అన్న రుక్మి ఎటువంటి వాడో తెలుసా, తండ్రి దగ్గరికి వస్తాట, నాన్న నేను నా చెల్లెల్ని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను, నువ్వు అంటే నీ చేతి మీదుగా కన్యాదానం జరుగుతుంది, నువ్వు కాదన్నావు అనుకో నిన్ను జైల్లో పెట్టి ఆ పెళ్లి నేను చేస్తాను అన్నట్టు రోజు వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు చెప్పండి, నాన్న నేను నా చెల్లెల్ని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు ఒప్పుకున్నావా, నీ చేత్తో కన్యాదానం చేయొచ్చు, కుర్రాడి కాళ్ళు కడగచ్చు, కాదన్నావు అనుకో పెళ్ళి ఆగదు, నేనే పెళ్లి చేస్తాను, కానీ నిన్ను మాత్రం మళ్ళీ బయటికి రాకుండా చెరసాల్లో తోస్తాను అన్నాడు మా నాన్న దగ్గరకు వచ్చేవాడు. ఇప్పుడు మా తండ్రి ఏం చేస్తాడు, కిక్కురు మనక, ఈ వయస్సులో నన్నెందుకురా బాబు చెరసాల్లో పెట్టడం, నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తానన్నాడు. అందువల్ల తండ్రి అయ్యుండి కూడా మా నాన్న కొడుకు మాట కాదని వేరే పని చెయ్యలేడు. అందరూ ఉత్తములైన కొడుకులు ఉంటారా, తల్లిదండ్రులు పూజించే వాళ్ళు ఉంటారా, వాడు నీచుడు, అవసరమైతే తల్లిదండ్రులను నరికి అవతల పారేస్తాడు, చెరసాల్లో పెడతాడు. అందువల్ల ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను కృష్ణుడికిచ్చి పెళ్లి చెయ్యని కోరుకున్నంత మాత్రం చేత నా కోరిక నెరవేరదు. నీవు మారు మాట్లాడకుండా హుటాహుటిన ద్వారకానగరం వెళ్ళు, శ్రీకృష్ణుడికి నా ప్రేమ సందేశాన్ని వినిపించు. కృష్ణుడు నిజ సేవక అనుసారి, తన భక్తులను అనుసరిస్తాడు. భక్తుడు ఒకసారి ఏదైనా కోరితే ఆ కోరిక తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. అందువల్ల వెంటనే వెళ్ళు అని మరికొన్ని మాటలు చెప్పగా ఆయన తక్షణం బయలుదేరాట. నువ్వు చెప్పినట్టే చేస్తానని దారి ఖర్చులు మూట కట్టుకుని కాలినడకన హుటాహుటిన బయలుదేరాడు. 7 రోజులు నడిచాడు. ఎక్కడో మహారాష్ట్రలో ఉంది, నాగపూర్ దగ్గర ఉంది కుండినపురం, అక్కడ నుంచి నడుచుకుంటూ ద్వారకంటే గుజరాత్లో పశ్చిమ సముద్ర తీరంలో ఉంది ఎక్కడో అరేబియా సముద్రంలో, అక్కడ దాకా కాలినడకన వెళ్ళాట. అది కూడా 7 రోజుల్లో వెళ్ళిపోయాడు, హుటాహుటిన వెళ్ళిపోయాడు. భాగవతంలో 7 రోజుల పాటు అహోరాత్రములు నడిచి వెళ్ళినట్టుంది. గర్గభాగవతంలో ఏమన్నారు, ఓ తమాషా కథ ఉంది, ఈయన అలిసిపోయి అడవిలో ఒక చెట్టు కింద పడుకున్నట్టు ఓ పూట. ఎంతసేపు నడుస్తాడండి ఎవడైనా, ఏకధాటిని ఒక పని చెయ్యాలంటే మనిషికి అలసట వస్తుంది. పాపం ఆయన అలాగే నడిచి 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 అడవిలో ఓ చెట్టు కింద పడుకున్నాడు. గాఢంగా నిద్ర పట్టింది. నిద్ర లేచి చూడగానే ఆయన ఎక్కడో ఒక ఊళ్ళో ఉన్నట్ట. ఆయనకు అనుమానం వచ్చింది, నేను అలసి రాత్రివేళ అడవిలో ఓ చెట్టు కింద పడుకున్నానే, కానీ కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ అన్ని భవనాలు కనపడుతున్నాయి, జనాలు హడావిడిగా తిరుగుతున్నారేమిటి అని కళ్ళు విప్పి బాగా పరిశీలించి చూశాడు. అక్కడ ఆకాశమంతెత్తు భవనాలు ఉన్నాయి, అవన్నీ బంగారపు మేడలు. ఆ మేడల చుట్టూతా కత్తులు ఈటెలు పుచ్చుకుని అటు ఇటు తిరుగుతున్న సైనికులు ఉన్నారు. ఆ సైనికుల్లో ఒకడిని పిలిచి ఇది ఏ ఊరండి అని అడిగితే, అదేమిటయ్య అలా అడుగుతావు, ఇది ద్వారకా నగరం, నువ్వు ఈ ఊరు వచ్చి ద్వారక వచ్చి మళ్ళీ ఏ ఊరు అంటావేమిటన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన తెల్లబోయి, నేను అడవిలో పడుకున్నాను కానీ ద్వారకలోకి వచ్చానంటారు, ఏమో నిద్రట్లో నడిచానేమో అనుకున్నట్టు ఆయన. నిజానికి ఆయన నిద్రపోయాడు. ఆయన నిద్రపోతే పెళ్లి ముహూర్తం దాటిపోతుంది, రుక్మిణి తనకి దక్కదు, అందుకని నిద్రపోతున్నాయని తన నగరానికి కృష్ణుని తెప్పించుకున్నట్ట. కాబట్టి మనం సత్సంకల్పం చేస్తే ఆయన పనులు ఆయనే చూసుకుంటాడు. మనం ఇలాంటి పెద్ద పెద్ద పనులు మొదలు పెడితే మొదలుపెట్టే వరకే మన చేతిలో, ఇక తర్వాత అన్ని పనులు ఎప్పుడు ఏవి ఎలా నడిపించాలో అవన్నీ ఆయనే నడిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క దివ్య సంకల్పం, అమోఘ సంకల్పం. చూడండి మీకు ఎంత బాగా దొరుకుతుందండి వైభవం. అందువల్ల తన పని తానే స్వయముగా శ్రీమన్నారాయణుడు చేసుకున్నాడు, నగరానికి రప్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడా ఏ భవనంలో ఉన్నాడా అని చూస్తూ ఉండగా ఆ సమయంలో కృష్ణుడు సుధర్మాసభలో సింహాసనం మీద కూర్చునున్నట్ట. ఆ పూట నిజంగా అదృష్టవశాత్తు సింహాసనం మీద కృష్ణుడు అక్కడే ఉన్నాడు, సభలో ఎవ్వరూ లేరు. ఏకాంతంగా చెప్పమన్నది కదండి రుక్మిణి తన ప్రేమ సందేశం. అందుకనే పరమాత్మకి అన్నీ తెలుసు గనక ఎవ్వరూ లేకుండా ఒంటరిగా కూర్చున్నట్ట. అలా ఒంటరిగా ఎక్కడో సభాభవనంలో ఉన్న కృష్ణుడు దూరం నుంచే కనబడ్డాడు ఈ అగ్నిద్యోతనుడికి. మహావేగంగా అగ్నిద్యోతనుడు లోపలికి వచ్చాడు. అలా వస్తున్న కులపురోహితుణ్ణి, రుక్మిణీదేవి కులపురోహితుణ్ణి దగ్గరకెళ్ళి ప్రేమగా తీసుకుని కౌగిలించుకుని తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు కూర్చునే సింహాసనం మీద ఈ పురోహితుడు కూర్చోగలిగాడు. ఆయన అంత అదృష్టవంతుడండి, అంత బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు కృష్ణుడు. అందుకే ఆయనకి నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అన్నారు. అలా తన సింహాసనం మీద కూర్చోబెట్టి బంగార పళ్ళెం తెచ్చి బంగారపు పళ్ళెంలో కాళ్ళు పెట్టి తానే స్వయంగా బంగారపు చెంబుతో నీళ్లు పోసి ఆ కాళ్ళు కడిగట్ట. కృష్ణుడి కాలంలో అగ్నిద్యోతనుడికి బంగారపళ్ళెంలో బంగారపు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు కడగడం జరిగింది. ఇప్పుడు కలియుగం కనుక బంగారం పోయి వెండొచ్చింది. ఆ కాళ్ళు అలా కడిగాక ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. పరమాత్ముని పాదముల నుండి గంగ పుట్టింది. ఆ గంగని ఈశ్వరుడు అంతటి వాడు శిరస్సున ధరిస్తాడు. ఇవాళ ఆ పరమాత్ముడు ఈ విప్రుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. ఆయన ఎంత ఆదర్శమూర్తి అండి ఆ పరమాత్ముడు. ఆ తర్వాత ఆయనకి గోవు దానమిచ్చాడు, తిలకలో ఒక పుష్పం పెట్టాడు, శిగలో పువ్వులు పెట్టి గోవు దానమిచ్చి గంధం పూశాక అప్పుడు ఆయన అనుమతి తీసుకుని పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చుని, మహాత్మా ఏ ఊరు నుంచి వచ్చావు నీవు, నీ ముఖంలో సంతోషం కనబడుతోంది, అదేమిటో కొంతమంది ఎంత డబ్బున్నా యావజ్జీవితం దుఃఖిస్తూ గడుపుతారు, ఎన్నుండని వాడు ఏమీ లేదంటాడు. వాడు ఏమిటి లోటు చెప్పండి వాడికి. ఈ మధ్యనే నేను చూశాను ఒక ఆయన్ని, నెలకి 100,000 రూపాయలు ఆయనకు వస్తుంది అటు జీతం. బ్లంక్ అంత కొంప ఉంది, పిల్లలు శుభ్రంగా ఉన్నారు, అయినా నాకు ఏదో లేదని ఏడుస్తూనే ఉంటాడు. దానివల్ల ఏమిటి ఉపయోగం నీకు? మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషమే అన్నిటికీ మూలం. ఓ బ్రాహ్మణోత్తమ, నీ ముఖంలో సంతోషం కనబడుతున్నది, ఇలా సంతోషంగా ఉండేవాడంటే నాకు ఇష్టం. సంతోషికాడే నీ శక్రుడై నన్నసించు నిర్ధనుండై నన్ను నిద్రవోవు. సంతోషము లేకపోతే ఇంద్రుడు కూడా నశించిపోతాడు. తనకు వచ్చిన దానితో తృప్తి పొందకపోతే ఇంద్రుడు కూడా భ్రష్టుడైపోతాడు. సంతోషంతో ఉన్నవాడికి ఎప్పుడూ సుఖంగా జీవితం వెడుతుంది, సంతోషంతో ఉన్నవాడికి ఆరోగ్యం బాగుంటుంది, జీర్ణశక్తి అభివృద్ధి అవుతుంది, వాడే సమస్త లోకాలలో అందరి పూజలు అందుకోవడానికి అర్హుడవుతాడు. కాబట్టి జీవి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అసలు ఏం పోయిందని ఏడవాలి మనం? మనం వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాం, పోయేటప్పుడు ఏం పట్టుకెడతాం? ఈ ఉన్న 4 రోజుల్లో అది లేదో ఇది లేదో అని రోజు ఏడవడం కంటే ఉన్నదని సంతోషించండి. నాకు చాలా కాలం క్రితం ఒక మహానుభావుడు దొరికాడు. ఆయన దగ్గరికి ఏదో కారణం చేత వెళ్ళాను, పేరు వద్దు చెప్పడం అనవసరం. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉన్నాడు. ఆయనకు అనుకోకుండా రోగం వచ్చింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. నీకు లంగ క్యాన్సర్ అండి అన్నారు వాళ్ళు. ఆయన మళ్ళీ సంతోషంగా వచ్చాడు. ఏమండి ఇంత క్యాన్సర్ అని చెప్పినా మీరు ఎలా సంతోషంగా ఉన్నారంటే, పరమాత్ముడు ఆక్సిజన్ ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చాడు, ఇంతకాలం పీల్చుకున్నాను, అక్కడెక్కడికో వెళ్ళి నెలకి లేక రోజుకి 20,000 సిలిండర్కి ఖర్చు పెట్టే కంటే ఇంట్లో కూర్చుని గాలి పీల్చుకోవడం కంటే అదృష్టం లేదు. నిత్యం ఇంతకాలం గాలి పీల్చాను, మంచినీళ్ళు తాగాను, ఆరోగ్యంగా బతికాను, ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను, రేపు పోతున్నందుకు కాదన్నాడే. చాలామందికి అనారోగ్యం రాగానే ఇక బెంగ పట్టుకుంటుంది. బెంగ కాదు, ఆయన ఏమన్నాడు తెలుసా, అసలు ఇంతకాలం ఎలా ఆరోగ్యంగా ఉన్నానో అనుకుంటున్నాను అన్నాడు ఆయన. చాలు, నా బతుకు ఒక 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఆరోగ్యంగా బతికాను, ఇంకెంతకాలం ఉంటేనే నేను ఆసుపత్రికి వెళ్ళను, ఇంట్లో కృష్ణ రామానుకొని దర్జాగా శరీరం విడిచిపెడతానన్నాడు ఆయన. కొంతమంది యావజ్జీవితం ఉన్న దాంట్లో సంతోషం పొందుతారు, దుఃఖంలో సుఖం వెతుక్కుంటారు. చెయ్యి తెగిపోయింది ఒక ఆయనకి యాక్సిడెంట్లో, ఆయన దగ్గరికి పలకరింపు గెడితే చాలా అదృష్టవంతుండండి, ఒక చెయ్యితో పోయింది, పీకిపోతే ఏమయ్యేదండి అన్నాడు ఆయన. ఇలా ఎంతమంది అనుకుంటున్నారు, ఇవాడ పొరపాటు 10 రూపాయలు పోతే ఒకటే ఏడవడం, ఆ మధ్యన ఒకటికి 10 రూపాయలు పోతే వాడు రోడ్డు మీద పడి ఏడ్చాడు, పాప ఎంతలో ఏంటి, చిన్నపిల్లాడు వాళ్ళు లేచి అంకుల్ ఏడవకు పోతే పోయే 10 మా అమ్మ నాకు ఖర్చులకు ఇచ్చిందని ఆ 10 రూపాయలు చేతిలో పెట్టాట, 10 రూపాయలు చేతిలో పెట్టాక మళ్ళీ బాబు అయ్యని ఏడ్చాడు వీడు. ఇదేమిటి అంకుల్ 10 రూపాయలు పోయాయని ఏడుస్తుంటే, నా ఖర్చుల కోసం తెచ్చుకున్న 10 మీ చేతిలో పెట్టాక మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇందాకటి 10 పోకపోతే ఈ 10 20 అయ్యేవి కదా అని ఏడుస్తున్నాను అన్నాడు. ఇంక ఈ దౌర్భాగ్యం ఎవడో బాగు తెలియడు. అందువల్ల సంతోషంగా ఉంటే సమస్త లోకాలలో జీవులకు ఆరోగ్యం బాగుంటుంది, సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నశిస్తాడు. నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు గర్వహీనులకును శాంతులకును సుజనులకును వినతులేనొనర్తు. సంతోషంగా ఉండేవాడంటే నాకు చాలా ఇష్టం. ఎంత డబ్బు లేకపోయినా సంతోషంతో ఉంటే గాఢంగా నిద్రపోతాడు, సంతోషం లేకపోతే డబ్బు నా నిద్ర పట్టదు. ఈ విధంగా సంతోషంతో ఉండేవాడికి, శాంతంగా ఉండేవాడికి, సజ్జనుడికి, గర్వం లేనివాడికి నేను వినయంతో నమస్కరిస్తాను అన్నాడే. భగవంతుడు కృష్ణుడు ఎవరికి నమస్కరిస్తాట, సంతోషంతో ఉండేవాడికి, శాంతంగా ఉండేవాడికి, సుజనులకు, గర్వం లేని వాళ్ళకి, ఈ నలుగురికి నేను నమస్కరిస్తానని రుక్మిణీ కళ్యాణంలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క నమస్కారం మనం పొందాలంటే ఈ 4 గుణాలు తెచ్చుకోండి. ఎప్పుడు నాకెవరూ లేరు, నాకు అది లేదు, ఇది లేదు అనే దరిద్రపు ఏడుపు విడిచిపెట్టాడు. అసలు ఏడుపు సగం దరిద్రం. దారిద్ర్యానికి మూల కారణం ఏడవడమే. కాబట్టి ఏం చేయాలన్నమాట, మనం నిత్యం నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. లాగి నెత్తి మీద ఎవడన్నా కొట్టినా సరే నవ్వండి, పర్వాలేదు, ఇంటికెళ్ళి ఏడవండి. అన్నిటికల సంతోషంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇంత మాట కృష్ణుడు అతనికి చెప్పి, నీ వంటి వాడు ఇంత సంతోషంగా ఉండడానికి మూల కారణం నిన్ను పరిపాలించే ప్రభువు. ఎవడి పరిపాలనలో ప్రజలు ఇంత సంతోషంగా ఉంటారో ఆ ప్రభువు నాతో సమానుడు. కాబట్టి మీ రాజు ఎవరయ్యా బాబు, నిన్ను ఇంత ఆనందంగా ఉంచిన వాడు, ఆ రాజుకు కూడా నా ఆశీర్వచనం. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు వచ్చినందుకు వ్యర్థంగా వెళ్ళకూడదు, నీ కోరిక ఏమిటో చెప్పు, ఆ కోరిక తక్షణం తీరుస్తాను అనగా, మహాత్మా అన్నీ నీకు తెలుసు, తెలుసుండి కూడా నన్ను అడుగుతావు, నా ద్వారా చెప్పించుకోవాలని నీ ఉద్దేశం అయి ఉంటుంది, ఇప్పుడు చెబుతున్నా విను. నేను విదర్భరాజు గారి యొక్క కుల పురోహితుణ్ణి, రుక్మిణీదేవి గురువుని, మా రాజుగారు కూతురు రుక్మిణీదేవిని మనస్సులో ఉందని నాకు తెలుసు. ఆ ఉత్తమురాలు పరమసౌందర్యమని ఈ ప్రపంచంలో ఆవిడ సౌందర్యమునకు సాటి వచ్చే సౌందర్యవతి మరొక్కతే లేదు. అటువంటి ఆవిడ నిన్ను ప్రేమించి వివాహం చేసుకోవాలని భావించి ప్రేమ సందేశాన్ని నా ద్వారా పంపింది. నువ్వు ఎలాగో ఏకాంతంగా ఉన్నావు కాబట్టి ఆవిడ చెప్పిన మాటలు చెబుతా విను. ఏ నీ గుణములు కర్ణేంద్రియం బుల్లు శోక దేహతాపం బుల్లు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షంపకన్నులకు అఖిలార్థలాభం బులగుతుండు, ఏ నీలసన్నామే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులువాయు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు. కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాగార మాని నీ చిత్తచోర. ప్రభు, ఒక్కసారి కళ్ళతో నీ రూపాన్ని చూస్తే అప్పుడు ఆ కళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఈ కళ్ళతో నీ రూపం చూడడానికి. శ్రద్ధతో నీ రూపాన్ని నీ అందాన్ని కళ్ళతో చూసిన వాడికి సకల శుభాలు కలుగుతాయి. నీ పాదాలని భక్తితో సేవిస్తే మూడు లోకాల్లో కల వాడు గొప్పవాడవుతాడు. ముందు కృష్ణుడికి పాదం పట్టుకుంటే ఆ తర్వాత వాడు మూడు లోకాలని పరిపాలించేంత ప్రభు అవుతాడు. ప్రభువు కావాలంటే ముందు నీ పాద సేవ చెయ్యాలి. ఒక్కసారి నీ దగ్గరకు వచ్చి నీ నామస్మరణ చేస్తే వాడికి సమస్త తాపాలు, బంధాలు, దుఃఖాలు, కష్టాలు నశిస్తాయి. మోక్షం కావాలంటే నీ నామస్మరణ చెయ్యాలి. ఎల్లవేళలా నిన్నే నాలుగుతో తలుచుకోవాలి. ఇలా చూడడం ద్వారా, నామస్మరణ ద్వారా, నీ సేవ చేయడం ద్వారా జీవి తరిస్తాడు. ఈ విషయం నారదాదులు చెప్పారు. అంత గొప్పవాడివైన నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అందుకే సిగ్గు విడిచిపెట్టి రాయిభారం పంపానందావిడ. పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు అని ఒకటి ఉండేది కదా, నాన్న అంటే సిగ్గు, అది విడిచిపెట్టాను. నా అంతట నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి కొంచెం మొహమాటం అయినా, ఇప్పుడు కనుక ఆ మాట చెప్పకపోతే జీవితం అంతా ఇబ్బంది పడతాను గనక సిగ్గు విడిచి మా గురువుగారి ద్వారా నీకు ప్రేమ సందేశం పంపిస్తున్నాను, నన్ను కరుణించు. నువ్వు కరుణ చూసే మహాత్ముడివి. కేవలం కరుణించేవాడివేనా? అవసరమైతే కంసుడి లాంటి వాడిని చంపుతావు. నీచుల్ని చంపే పరాక్రమం కలిగిన వాడివి. నీలో ఏకకాలంలో జాలి ఉంది, భయంకర పరాక్రమము ఉన్నది. ఇక అందము శ్రీయుతాకారం, పరమ శోభనమైనది నీ ఆకారం, శుభములతో కూడిన ఆకారం నీది. అందుకే నీ రూపం చూస్తే స్త్రీలంతా పరవశత్వం పొందుతారు. మానిని చిత్త చోరుడివి, స్త్రీల హృదయములను అపహరించిన దొంగ వినువు. అందుకే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. స్త్రీ సహజంగా ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? కొన్ని లక్షణములున్నవాడిని మాత్రమే పూర్వకాలంలో స్త్రీలు వరించేవారు. పూర్వం అవతలి వాడు గుణగణములు చూడకుండా ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకునేవారు కాదండి. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య ఆరూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్య అనేక పసింహనా వలననే జన్మిల్చనే మోకముల్. ఈ లోకంలో కొంచెం అందగత్తె, జ్ఞానము, బుద్ధి ఉన్నటువంటి స్త్రీ ఒక పురుషుణ్ణి వరించాలంటే వాడిలో ఈ లక్షణములు ఉండాలి. అందులో మొదటిది వాడు ఉత్తముడై ఉండాలి. ధన్యుడు అంటే ఉత్తముడు, గొప్పవాడై ఉండాలి. కేవలం గొప్పగా ఉంటే పెళ్లి చేసుకోరుగా. లోకమనోభిరాముడు, లోకంలో ఎవరు వాడిని చూసినా అబ్బా ఎంత అందంగా ఉన్నాడండి అని పొగడాలి. అంటే రూపం కూడా ఆకర్షణీయంగా ఉండాలి. వాడు గొప్పవాడని పిలుచుకోవాలి, రూపం బాగుండాలి. ఎంత రూపం బాగున్నా ఆ వంశం కూడా మంచి వంశమై ఉండాలి. ఆ వంశంలో వాళ్ళు భాగవత సప్తాహం చేసేవాళ్ళు, లేక దాన ధర్మాలు చేసేవాళ్ళు, కాశీ వంటి క్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు, తల్లిదండ్రులని రోజు పాదపూజ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క వంశంలో పుట్టినవాడైతే ఈ పిల్లాడికి ఆ లక్షణాలన్నీ వస్తాయి. కనుక మంచి వంశం కూడా కావాలి. నీలో గొప్పతనం ఉన్నది, అందం ఉన్నది, మంచి వంశంలో పుట్టావు. ఇవన్నీ ఉన్నా చదువు లేకపోతే ఉపయోగం ఉందండి? వాడు గొప్పవాడే, అందంగా ఉన్నాడు, వాడి వంశంలో వాళ్ళంతా ఉత్తములే, కానీ వాడికి ఓ అంటే డమ్ము రాదు. కూకోయండి కూకోయండి పలారాలు వస్తాయి అంటే వాడిని చూస్తూ చూస్తూ ఎవరు పెళ్లి చేసుకోగలుగుతారు? కాబట్టి విద్య కూడా ఉండాలి. విద్య ఉన్నప్పటికీ రూపం బాగా లేకపోతే ఉపయోగం లేదు. కనుక రూపము బాగుండాలి. ఎంత రూపం ఉన్నా యవ్వనం లేకపోతే ఉపయోగం ఉంది? ఒక్కొక్కడు ఎంత వయస్సు వచ్చినా నాలా అందంగానే ఉంటాడు, కానీ మరి వయస్సు బొత్తిగా ముసలాన్ని చూస్తూ చూస్తూ ఎవరిని పెళ్లి చేసుకుంటారా? కాబట్టి తారుణ్య, కాస్త యౌవనం కూడా ఉండాలి. ఏదో స్వీట్ 16 కాకపోయినా 60 ఉండకుండా ఉంటే చాలు. కాబట్టి యౌవనము ఉండాలి. ఇవన్నీ ఉన్నా వాడి దగ్గర గొప్పవట్ట, మనోహరంగా ఉన్నాడు, కులం ఉన్నది, విద్య ఉన్నది, రూపం ఉన్నది, యౌవనం ఉన్నది, కానీ మంచితనం లేకపోతే ఎప్పుడు పెళ్ళాను ధుమధుమలు ఆడిపోతూ నీ మొహం తగలయ్యా నీ మొహం తగలయ్యా అని తిడుతూ అంటే వాడిని ఒడిపిడి చేసుకుంటాడు. నీలో సౌజన్యం కూడా ఉంది, ఇది ఉండాలి. ఇన్ని ఉన్నా స్త్రీ డబ్బు లేకపోతే ఏం చేస్తాం? కాబట్టి అబ్బాయి దగ్గర కాస్త రెడీ క్యాష్ కూడా ఉండాలి, సంపద ఉండాలి, అన్నీ ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక కారులో వెడుతున్నారు. ఎంతలో రౌడీవాడు వచ్చాడు, కారు అడ్డగించాడు. వీడి కళ్ళ ముందే భార్యను ఎత్తుకుపోతున్నాడు అనుకోండి, బాబాయ్ నాకు భయం బాబాయ్ నాకు భయం బాబాయ్ అని కూర్చుంటే ఈ పిరికాండి పెళ్లి చేసుకుని ఏం ఆనందం ముందుతుంది? కాబట్టి అవసరమైతే శత్రువుని తండ్రి భార్యను రక్షించుకునే బలం కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్న పిసిని కొట్టే ఎవడికి రూపాయి దానం ఇవ్వడం, రహస్యంగా చూసి రూపాయి పెట్టిపోతాడు కృష్ణుడి దగ్గర, అందరూ 1000 పెడితే. ఇలాంటి దౌర్భాగ్యాన్ని పిసిని కొట్టాడని పెళ్లి చేసుకుంటారండి. బాబోయ్ ఈ పిసిని కొట్టాడితో ఎంత కష్టం అంటే, ఏమండి దాహం వేస్తుందంటే, ఒక్క గంటలో ఇంటికి వెళ్ళిపోతాం, మంచినీళ్ళు తాగుతాం, ఈలోపు కిన్నెలే బాటిల్ కొంటే డబ్బులు అయిపోతాయి అంటే, ఈలోపు ఆవిడ గుండెకి తెచ్చిపోయినా పర్వాలేదు. ఈ పిసిని కొట్టితో పడలేము. కాబట్టి దానం కూడా చేసేవాడు అయి ఉండాలి. ఇన్ని ఉన్న అందరినీ ప్రేమించే లక్షణం లేకపోయినా కష్టం కనుక కరుణ ఇన్ని ఉండాలి. ఎన్ని లక్షణాలు చెప్పిందండి ఆవిడ. ధన్యును లోకమనోభిరాము కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు. ఇన్ని లక్షణములున్న నిన్ను ఏ కన్యైనా పెళ్లి చేసుకోవాలని కోరుకోకుండా ఉంటుందా? అందుకే లక్ష్మీదేవి నీ వెంటబడింది. నువ్వు లక్ష్మీనాథుడివి, శ్రీ నివాసముగా కలిగిన శ్రీనివాసుడివి, అందుకని నేను నిన్ను ప్రేమించాను. నా వల్ల ఏదో నీకు మోహం కలుగుతుందని, నేనేదో గొప్పదాన్నని నిన్ను వరించడంలా, నీలాంటి ఉత్తముడు అందరికీ కావాలి. నేను కూడా ఏవో కొన్ని లక్షణములు కలిగిన దాన్ని గనక నిన్ను పెళ్లి చేసుకుని సుఖపడదాం అనుకుంటున్నాను. దయతో నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుపోవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. మహాత్మా, నీవు పరాక్రమవంతుడివి. ఈ సంగతి నీచుడైన శిశుపాలుడికి తెలియదు. ఈ పద్యాల్లో పొగడతా ఉంటుంది, మధ్య మధ్యలో కొంచెం గట్టిగా సూటిగా ఓ బాణం వేసిందండి ఆవిడ. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచు నున్నవాడు ఆ యథమాధముండెరుగడద్భుతమైన భవత్ప్రతాపము. ఓ సుందరాకార లక్ష్మీవల్లభ, నువ్వెవరివి? పురుష సింహమ, పురుషుల్లో సింహం లాంటి వాడివి. సింహము అనే శబ్దం శ్రేష్ఠత్వానికి వాడతారు. పురుష సింహం అంటే పురుషుల్లో చాలా గొప్పవాడు అనమాట. మగవాళ్ళల్లో నీ వంటి వాడు లేడు, నువ్వు మగవాళ్ళలో నిజంగా సింహం లాంటి వాడివి. సింహం దగ్గర ఆహారం ఉన్నది, సింహం వేటాడి కొంత మాంసం తెచ్చుకుంది తిందామనుకుంది. ఇంతలో అక్కడికి నక్కొచ్చింది, ఈ మాంసం పేకపోయింది. అప్పుడు సింహం ఏం చేస్తుంది? ఒక్కటి తన పంజాతో కొట్టి ఆ నక్కని తరిమి తన ఆహారాన్ని కాపాడుకుంటుంది. నువ్వు పురుష సింహానివి, నేను నీ దగ్గర ఉన్న ఆహారాన్ని చైద్యుడు శిశుపాలుడు నక్కలాంటివాడు, నక్కలాంటి శిశుపాలుడు నన్ను తన్నుకుపోదాం అనుకుంటున్నాడు. నువ్వు నిజంగా సింహానివైతే వాడిని తన్ని నన్ను బట్టికెడతావు, లేకపోతే నువ్వు సింహం కాదు అని చెప్పిందనమాట. చెప్పకుండా చెప్పడం అంటారు. గోమాయువు కోరు చందమున నక్క సింహం దగ్గర సొమ్ము ఎత్తుకుపోవడానికి సిద్ధపడినట్టుగా నక్కలాంటి వాడైన శిశుపాలుడు నీ భార్యని కాబోయే నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. తర్వాత నీ ఇష్టం, నేను నిన్ను సింహం అన్నాను, నువ్వు సింహం అనుకుంటే ఆ ఖ్యాతిని నిలబెట్టుకో, నేను అన్నమాట నిలబెట్టుకో, నిలబెట్టుకోకపోతే నువ్వు సింహానివి కాదు. ఇంత మాట అన్నాక అవతలోడు మగాడు రాకుండా ఉంటాడండి. తర్వాత నీ ఇష్టం, నేను నిన్ను సింహం అన్నాను, వాడిని నక్కన్నాను, నేను సింహం పాలి సొమ్మును అన్నాను, కాపాడుకున్నావా సింహానివి లేదా? కాదు. నేను అన్ని రకాలుగా నీకు అడ్డం లేకుండా తొందరగా రమ్మని చెబుతున్నాను. నేను వ్రతాలు పూజలు ఎన్నో చేసిన దాన్నైతే, దేవతల్ని పూజించిన దాన్నైతే, గురువుల్ని పూజించిన దానినైతే, నాకు నువ్వే భర్తవ్వాలి, దుర్మార్గుడైన శిశుపాలుడి వంటి వాళ్ళు యుద్ధంలో నీ చేతిలో ఓడిపోవాలి, నువ్వు నా దగ్గరికి రావాలి, వివాహం చేసుకోవాలి, ఇది నా కోరిక. అంకిలి చెప్పలేదు చతురంగ బలం బుల్లతోడ ఎల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. ఇంకా నా వైపు నుంచి ఏ అభ్యంతరం లేదు, నేనేం అభ్యంతరం పెట్టడం లేదు, రమ్మని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పాను. నువ్వు ఆలస్యం చేయకుండా రేపే బయలుదేరిరా, ఎందుకని ఎల్లుండి పెళ్ళి కాబట్టి ఎల్లి రేపు రావాలి. ఎలా రావాలి? చతురంగ బలములతో రా, ఒంటరిగా రాకు. మళ్ళీ నీతో పాటు గుర్రాలు, ఏనుగులు, రథములు, కాలినడకన వచ్చే భటులు, వీళ్ళని వెంట పెట్టుకురా. ఈ నాలుగింటిని కలిపి చతురంగ బలములు అంటారు. చతుహు అంటే నాలుగు, అంగ అంటే భాగము, చతుహు అంగ చతురంగ అవుతుంది. చతురంగ బలాలు అంటే ఏమిటనమాట? అశ్వ సైన్యం గుర్రాల మీద ఎక్కి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు, గజ సైన్యం ఏనుగుల మీద ఎక్కి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు, రథ సైన్యం రథాలు ఎక్కి యుద్ధం చేసేవాళ్ళు, కాల్బలం అంటే కేవలం కాలినడకన వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు అనమాట. ఈ రకమైన నాలుగు రకాల సైనికులతో మా నగరానికి రా. శిశుపాలుణ్ణి, జరాసంధుణ్ణి, దంతవక్తులుణ్ణి, విదూరధుణ్ణి, పౌండ్రక వాసుదేవుణ్ణి, వీళ్ళందరినీ జయించి నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకో. రాక్షస వివాహం చేసుకో. రాక్షస వివాహం అంటే రాక్షసులు చేసుకునే పెళ్లి కాసమా?